తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్ గారు, మహారాష్ట్ర గవర్నర్ మన తెలుగువారు శ్రీ చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు, ఈ కార్యక్రమానికి ఆద్యుడు బాధ్యుడు కారకుడు ప్రేరకుడు అయిన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వేదిక పైన యొక్క మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అలాగే అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన యొక్క తెలుగు సోదర సోదరి మండల మీ అందరికీ నా హృదయపూర్వకమైన యొక్క అభినందనలు నమస్కారాలు. తెలుగు వారంతా ఒకటేనని నేను ఎప్పుడూ నమ్ముతాను. దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టిన తొలి రోజుల్లో ఎక్కడైనా తెలుగు మాట వినిపిస్తే వెనక్కి తిరిగి చూసేవాడిని, వారిని పలకరించి స్నేహితులను చేసుకునేవాడిని. వారి యాస ఏదైనా, వారి ప్రాంతం ఏదైనా తెలుగులో మాట్లాడుతుంటే నా మనసు ఆనందంతో పులకరించేది. ఢిల్లీలో తెలుగు వారందరినీ ఒక చోట చేర్చి వారందరితో మాట్లాడుతుంటే నాకు లభించే ఆనందం అనిర్వచనీయం. ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు వారందరినీ నేను కలుస్తూ ఉంటాను, మా ఇంటికి పిలుస్తూ ఉంటాను, తెలుగువారి సంగీత సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొని ఉంటాను. ఉపరాష్ట్రపతిగా పదవి స్వీకరించిన తర్వాత కూడా నేను తెలుగువారికి దూరం కాలేదు. తెలుగువారి విషయంలో నాకు తరతమ భేదాలు లేవు. ఎందుకో నెలకొక్కసారైనా తెలంగాణలో, నేను పెరిగిన తెలంగాణలో, నేను పుట్టిన ఆంధ్రలో అడుగుపెట్టకపోతే, తెలుగు నేలను తాకకపోతే నాకేదో కోల్పోయినట్టుగా ఉంటుంది అని నేను నిర్మోహటంగా నిస్సంకోచంగా చెప్పుకోను. 40 ఏళ్ళు ఇక్కడ పెరిగానండి, 25 ఏళ్ళు అక్కడ పుట్టి చదివాను. నేను ఇవాళ దేశానికి వెళ్ళినా, దేశ రాజ్యాంగబద్ధమైన 2వ పదవిలో ఉన్నా, నాకు తెలుగు అంటే, తెలుగు నేలలంటే ఎంత అభిమానం అంటే, తల్లి తర్వాత అంత సంతోషాన్ని కలిగించే యొక్క నేలలు తెలుగు నేలలు, ఆ తెలుగు భాష అని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. నేను చిన్నప్పుడే దురదృష్టవశాత్ తల్లిని కోల్పోయాను, అందుకని నాకు తల్లి అంటే తెలుగు రాష్ట్రాలే, తెలుగు భాషనే నేను తల్లిగా భావిస్తూ ఉంటాను. భారత మాతకు ముందు తెలుగు మాతను ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉంటారని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాను. ఇందాక ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పుడు చేసిన నృత్యం కానీ, ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారు చేసిన ప్రసంగం కానీ నా మనసుకు ఎంత సంతోషం కలిగించిందో నేను చెప్పలేను. ఎందుకంటే తెలుగును ఆస్వాదించి, తెలుగు భాషలో ప్రావీణ్యం ఉండి, ప్రవేశం ఉండి, ఆసక్తి ఉండి, అనురక్తి ఉండి, అభిమానం ఉన్నవాళ్లకు ఆ భాషను మాట్లాడేవాళ్ళు, ఆ భాషలో తమకున్నట్టు యొక్క తెలివితేటను ప్రదర్శించే వాళ్ళు చూసినప్పుడు మనసుకు చాలా సంతోషం కలుగుతుంది. నేను ఇందాక అనుకున్నాను, పక్కన వారితో చెబుతూ ఉన్నాను, భోజనం ఆలస్యం అయిపోయిందని చెప్పని దిగులు పడాల్సిన అవసరం లేదు. మనకందరికీ విందు భోజనం చంద్రశేఖరరావు గారు ముందే పెట్టేశారు, చక్కని మాటలతో, రాసలతో, ఆయన యొక్క జీవిత అనుభవాలతో. ఇది వాస్తవంగా నేను చెబుతున్నట్టు యొక్క మాట. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రిగా ఉండి తన పాత నాటి మాటలను గుర్తుపెట్టుకొని తన గురువును పిలిచి వేదిక పైన అందరి ముందు సత్కరించడం ఏదైతుందో, ఇది మనందరికి కూడా ఒక సత్ప్రవర్తనను, సదాచారాన్ని మనందరం కూడా గుర్తుచేయడం కోసం ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమాన్ని చేపట్టాడు. నేను ఆయనకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు మానవుడే కాదని. దాంతోపాటు ఇంకో రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఏంటంటే ఆ రెండు, ఒకటి మనం చదివిన తరగతి గదిని, పాఠశాలను, తరగతి గది తరగని నిధి అని, తరగతి గది తరగని నిధి. అలాగే మన గురువు మనకి అక్షరాభ్యాసం నేర్పించి, మనకి చిన్నప్పుడు అడుగులు నేర్పించి, ఆ తర్వాత పరుగులు నేర్పించి, ఆ తర్వాత మనకి ఈ స్థాయికి తీసుకొచ్చే గురువులు ఎవరుతారో ఆ గురువులను మనం మర్చిపోకూడదు. ఎంత శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా, ఆధునిక విజ్ఞానం వచ్చినా, మనము గురువు యొక్క ప్రాధాన్యత అది ఎప్పటికీ కూడా ఉంటుందని చెప్పి జీవితంలో మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. గూగుల్ వచ్చినా, ఇంటర్నెట్ వచ్చినా, దాన్ని ఎంత నువ్వు సెర్చ్ చేసినా, దాన్ని చేయడానికి కూడా నీకు గురువు అవసరం. అందుకే నేను మొన్న మాట్లాడుతూ చెప్పాను, గూగుల్ గురువుకు ప్రత్యామ్నాయం కాదు, గురువు గురువే అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలా. అది మనందరికి కూడా బాగా గుర్తుండే విధంగా
ఇవాళ ఈ ప్రపంచ తెలుగు మహాసభ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారు తన యొక్క గురువుకి మరి వాళ్ళు సత్కారం చేసి ఒక మంచి పాత సాంప్రదాయాన్ని మనలా పునరుద్ధరించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పిన సందర్భంగా మీ అందరికీ నేను మనజేస్తా ఉన్నాను. ఇవాళ హైదరాబాద్లో ప్రపంచ తెలుగు మహాసభ జరుగుతుంటే నాకు మనసులో ఎనలేని ఆనందంగా ఉంది. 75లో శ్రీ జనక వెంకటరావు గారు ఒకసారి, ఆ తర్వాత మన భాగ్యనగరంలో, ఆ తర్వాత కౌలాలంపూర్లో మలేషియాలో శ్రీ అంజయ్ గారు ఒకసారి తెలుగు మహాసభ నిర్వహిస్తే నేను ఆ సమావేశాల్లో పాల్గొన్నాను. అక్కడ బయట ఉన్న తెలుగు వాళ్లకు మనం చూస్తే, మనకు ఓడను చూస్తే ఎంత సంతోషమో మనం అది చెప్పని అది కానీ ఆ తెలుగు మహాసభలు అప్పటికి కనీ వీరుడు వెలుగుదంగా నాటి ముఖ్యమంత్రి వెంకటరావు గారి అధ్వర్యంలో జరిగాయి, అంజయ్ గారి అధ్వర్యంలో విదేశాల్లో జరిగాయి. ఇవాళ హైదరాబాద్లో తెలంగాణ గడ్డపై మళ్ళా ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో పెద్ద స్థాయిలో ఎంత కదిలబిందుగా జరగడం ఏంటుందో మనందరం కూడా ఆనందించాల్సిన విషయం, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని అభినందించాల్సిన విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. శ్రీ చంద్రశేఖరరావు గారికి కూడా నా మాదిరి తెలుగు భాష అంటే మక్కువ, ఆ మక్కువ కూడా ఎక్కువ. ఆయన సాహితీ ప్రియుడు, పద్యమన్నా గద్యమన్నా ఆయనకు ఎనలేని అభిమానం. కనుక ఆయన ఆధ్వర్యంలో ఈ తెలుగు మహాసభలు జరుగుతుండడం ఏదో ఉందో మనందరికీ కూడా ఆనందం కలిగించే విషయం. ఆదుడు పోతన, పారుపురికి సోమనాథుడు, పంప మహాకవి, సుద్దాల హనుమంతు, భాగ్యరెడ్డి వర్మ, రుద్రమదేవి, సురవరం ప్రతాపరెడ్డి కవిత్వానికి, సంఘ సంస్కరణకు, సాహిత్యానికి, పోరాటానికి పెట్టేందుకు పేరైన లెక్క వీరందరి పేరిట తెలుగు మహాసభల సందర్భంగా నగరం అంతటా స్వాగత సోరణాలు వినడం మనందరికి కూడా అద్భుతమని మీ అందరికీ మనవి చేస్తున్నాం. అసలు భాష అంటే ఏమిటి? అది మానవ సంబంధాల అభివృద్ధి క్రమంలో ఏర్పడిన వ్యక్తీకరణ. మానవ సంబంధాలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కోసం ఏర్పడిన యొక్క వ్యక్తీకరణ అవుతుందో అదే మన యొక్క భాష. ఆ వ్యక్తీకరణ రకరకాల చారిత్రాత్మక, సామాజిక, ఆర్థిక, భౌగోళిక కారణాల వలన రకరకాలుగా జరుగుతుంది. తెలంగాణ రాయలసీమ నుంచి కోస్తా ఉత్తరాంధ్ర వరకు వెళ్తూ ఉంటే భాష ఒకటైనా రకరకాల యాసలు మనకు వినిపిస్తాయి. భాషాభివృద్ధి కట్టంలో ఈ యాసలన్నీ మణిహారాలు. మన తెలుగు భాషకు ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. తెలుగు భాష అతి ప్రాచీనమైన చెప్పడానికి మనకి సాక్ష్యాధారం కూడా లభించాయి. మహాభారతం తొలుత తెలుగులో రచించిన నన్నయ్య మనం ఆదికవిని పిలుస్తాం. ఆయనకు ముందు సాహిత్యం లేదా అన్న విషయంపై సాహిత్య చరిత్రకారులకు వదిలేస్తే భాషాపరంగా తెలుగు భాషకు మూలాలు అంతకుముందు ఎన్నో సంవత్సరాల ముందు లభిస్తాయి. క్రీస్తు పూర్వం మొదటి శకంలో ఆలుడి గాథ చెప్పసతి గుణాఢ్యుడి ప్రోక్షతా మధ్యలో మనకు తెలుగు పదాలు కనిపిస్తాయి. ఇక ఆర్యుల ప్రస్తావన మహాభారతంలో ఉన్నది, బౌద్ధుల కాలంలో ఉన్నది. తెలుగు నేలలో కరీంనగరంతో పాటు అనేక ప్రాంతాల్లో లోహయుగం, కొత్త రాజయుగం నాటి అవశేషాలు లభించడమే తెలుగు భాష యొక్క ప్రాచీనతలో తెలుగుతూ ఉంది. కీర్తు శకం 2వ శతాబ్దం నుంచి శాసనాల్లో తెలుగు ఉనికి మనకు లభిస్తూ ఉంది. ప్రతి నాగరికత తన గొప్పతనాన్ని భాష ద్వారా వ్యక్తం చేస్తుంది. మన ఆటలు, పాటలు, మాటలు, బాటలు, సంగీతము, కళలు, పండుగలు, పబ్బాలు, సామూహిక కార్యక్రమాలు, వ్యాపార సంబంధాలన్నీ భాష లేకుండా మరి పెంపొందలేదు. భాష సమాజాన్ని సృష్టిస్తుంది, జాతిని బలపరుస్తుంది, అభివృద్ధికి దారితీస్తుంది. సామాజిక పరిణామంలో భాష ఒక కీలకమైన ఇరుసు లాంటిది. భాష ఒక సహజమైన ప్రవాహం. భాష ఒక సజీవ సమాజ దర్పణం. భాష మానవ సంబంధాలను అభివృద్ధిపరిచే సాంస్కృతిక ప్రతిబింబం. అనుభూతులు కట్టలు తెచ్చుకొని పొంగుకొస్తున్నప్పుడు మనసుని మనసుని కలిసిపోసి మనిషిని మనిషిని కలిపి ఒక జట్టుగా, ఒక బృందంగా, ఒక సమూహంగా, చివరికి ఒక సమాజంగా పట్టి ఉంచే ఒక మహత్తర సాధనమే భాష అని చెప్పని మీ అందరికీ కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. మధ్యలో ఆలోచనలు ముసురుకున్నప్పుడు మన నోటి నుంచి అప్రయత్నంగా బయటకు వచ్చే అత్యంత సహజమైన పలుకు అది. మధ్యలో వచ్చే ఆలోచన, వృద్ధిలో పెరిగేట ఆలోచన, అది మన ప్రధాన ద్వారా బయటకు వచ్చే పలుకే మన భాష. ఈ నేపథ్యంలో తెలుగు భాషను అర్థం చేసుకోవాలంటే తెలుగు సంస్కృతిని, తెలుగు సమాజాన్ని అర్థం చేసుకోవాలి. మనిషి నుంచి ప్రాణం తీసి విశ్లేషించడం ఎలా ఉంటుందో సమాజం నుంచి భాషను విడదీస్తుండడం కూడా అలాగే ఉంటుందని మీకు మనవి చేస్తున్నాను. ఇక యాస ఆ ప్రాణంలో అంతర్లీన యొక్క మరొక ప్రాణం, ప్రాణంలో అంతర్లీనమైన మరొక ప్రాణం, అది ఒక యాస. బయటకు వెళ్ళాక అక్కడ శ్రోతలను బట్టి మనం కలిసి మనుషులను బట్టి ఎలాంటి భాషలో మాట్లాడినా మనం ఇంటికి వచ్చినప్పుడు మన కుటుంబీకులతో మన స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు మన నేలపై తిరుగుతున్నప్పుడు పల్లెటూళ్ళలో కనబడ్డ వాళ్ళను పలకరించినప్పుడు మన ప్రాణంలో మరో ప్రాణం మేలుకుంటుంది. మన భాషను మన యాసను మనం కాపాడుకోవాలి. మన ఆట మన పాట మన భాష మన యాస మన దోస మన కట్టు మన బొట్టు మన అన్నీ కూడా సాంప్రదాయకులయో వాటన్నింటినీ కూడా మనం కాపాడుకోవడానికి అవసరం ఎంతో ఉందని మీ అందరికీ కూడా మనం చెప్తున్నాను. మిత్రులారా, మన సమాజం ఎంత ఆధునికమైనప్పటికీ ఎంత ఎత్తున ఎదిగినప్పటికీ మన భాష మన యాసను మనం మర్చిపోతే మనం కన్న తల్లిని మర్చిపోయినట్టు అవుతుంది. నేను అందుకే ఎక్కడికి వెళ్ళినా చెప్తూ ఉంటాను, మన మాతృభూమిని మన జన్మభూమిని మన కన్న తల్లిని మన మాతృభాషను మర్చిన వాడు మానవుడే కాదని. నాకు ఈ సందర్భంగా ఒక విషయం చూడకు వస్తుంది గుర్తుకి. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇందాక గవర్నర్ గారు కాస్త ప్రస్తావించారు, కేంద్ర మంత్రిగా ఉండే మిత్రుడు అశోక్ గజపతి రాజు గారు ఆయన రాష్ట్రంలో మంత్రిగా ఉండేవాడు. ఉంటే ఆయన సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన కొద్దిగా ఇంగ్లీష్లో సమాధానం చెప్పేవారు. అప్పుడు ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఉన్న నర్ర రాఘవరెడ్డి గారు ఒకరోజు లేచి ఆయన తెలుగులో మాట్లాడమని చెప్పండి అధ్యక్ష అని అన్నారు. అప్పుడు అశోక్ గజపతి రాజు గారు నేను పూర్తిగా తెలుగులో మాట్లాడలేను, అందుకని మీరు అన్యదా భావించవద్దని చెప్పారు. అప్పుడు నర్ర రాఘవరెడ్డి గారు లేచి తెలుగు బిడ్డవరోని తెలుగు మాట్లాడటం సంకోచపడిన ఒక సంగతి ఏమిటిరా, అన్య భాషలు నేర్చి ఆంధ్రపు రాజు సకిరించు ఆదుడా సావెందుకురా అన్నారు. నాకు ఆ తర్వాత తెలిసింది అది రాఘవరెడ్డి గారే స్వయంగా చెప్పారు. ఈ కవితా వాక్యాలు సుప్రసిద్ధ కవి స్వాతంత్ర సమరయుధుడు కాళోజీ నారాయణరావు వారి పాడినవే అని చెప్పని ఆయన ఆ తర్వాత వారు చెప్పారు. ఆంధ్రదేశమున పుట్టి తెలుగు నేలపై పుట్టి అన్య భాషలు నేర్చి ఆంధ్రపు రాజొచ్చు సకిరించు ఆంధ్రుడా చావెందుకురా అన్నాడు. ఎందుకు చాలా సూటిగా చాలా మేటిగా మనసుకు అత్తుకున్నట్టుగా ప్రతిస్పందన వచ్చేట్టుగా ఆలోచన రచించేట్టుగా మనందరికి కూడా ఆ యొక్క సందర్భంలో వారు వాడిన యొక్క ఆ పదాన్ని నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, భాష మాత్రమే కాదు యాసను కూడా మనం మర్చిపోకూడదు. ఆ యాసలో ఆ ప్రాసలో ఆ భాషలో ఉండే ఆనందం చెప్పని అనివి కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా అంటారు. నెల్లూరుకి వెళ్ళేవారుకో ఏమయ్యా బాగుండవా ఇక్కడేమో ఏ బిడ్డా ఏం సంగతి, దీంట్లో ఉండే మాధుర్యం దాంట్లో ఉండే మాధుర్యం ఏ ప్రాంతానికి ఎక్కడ ఉండే యొక్క యాస దాంట్లో ఉండే యొక్క స్థానికత ఆ సంతోషం మనకి చెప్పని అనివి కానీ అలాంటి వాడు మనకి తారసరినప్పుడు మనం ఆ భాషలో మనం పలకరించినప్పుడు ఆ యాసలో మనం చెప్పినప్పుడు వచ్చే సంతోషం ఏదుందో అది చెప్పనది కాదు. భాష మన ఉనికిని గుర్తు చేస్తే యాస మన ప్రాణాన్ని గుర్తు చేస్తుంది, మన లోపల పొలాన్ని తడుతుంది, మన గుండె తోటుల్లో ఊటను సృష్టిస్తుంది. ఊటను పరచినంతనే తన్వయత్వము కరిగి తీపు నందుచు పీయూషు తెలుగు భాష, చదివినంతనే మధ్యలో సుధరు గురియు దివ్య కావ్య సంతోషి తెలుగు భాష అన్నారు కవి సాబురాటి విశ్వనాథ సత్యనారాయణ. జన్మభూమి కంటే స్వర్గము వేరేది, మాతృభాష కంటే మధురమేది, కన్న తల్లి కంటే మన దైవం ఇంకేది, తెలుగుమయ్యా నీవి తెలుగు బిడ్డ అని అన్నారు ప్రముఖ రచయిత నారద చిరంజీవి. ఉత్తరాంధ్ర రాయలసీమ తెలంగాణ నిర్వహించిన అనేక మంది రచయితలు కవులు కళాకారులు తమ భాషలో యాసలో రచనలు చేసి గానం చేసి ప్రజలకు దగ్గరయ్యారు, ప్రజా సాహిత్యాన్ని ఇచ్చారు. బడి పలుకుల భాష కాదు పలుకుబడుల భాష మనకు కావాలని కాళోజీ నారాయణరావు గారు అన్న వాక్యాలను నేను పూర్తిగా అంగీకరిస్తాను. ఏది ప్రామాణికం ఏది వ్యవహారికం అన్న ప్రశ్నకు ఇక్కడ తావులేదు. వాక్యంలో 3 సార్లు ఇంగ్లీష్ దొరడం కంటే ఇక్కడ పుట్టిన ఉర్దూ పదాలు దొరికితే అది సహజమైన భాష కాకుండా ఎట్లా పోతుంది అని చెప్పిన కాళోజీ నారాయణరావు గారి ప్రశ్నలో సహోతికత ఉంది. ఎవరి వ్యవహారం వారిదే, ప్రతి వ్యవహారానికి ఒక ప్రత్యేకత ఉంది. అసలు హైదరాబాద్ సంస్థానం మొత్తం జనాభాలో 150 మంది తెలుగు వాడేవాళ్ళే, ఉర్దూ వాడేవాళ్ళు ఆ రోజుల్లో 112 మంది ఉండేవారు. అత్యంత సంఖ్యలో ప్రజలు మాట్లాడే భాష అయినప్పటికీ ప్రాంతీయ భాషగా తెలుగు అత్యంత నిరాదరణకు గురైంది. అన్నింటా అధికార భాషగా ఉర్దూ పీఠం వేసుకుంది. పుట్టుకతో సహజం మీద 4లో కదలాడే అమ్మ భాష కోసం తెలంగాణలో నాటి తరం భారీ ఉద్యమాలు పెను పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తెలుగు ప్రజల కనీసం సభలు సమావేశాలు జరుపుకుని స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. తెలుగు పత్రిక స్థాపించాలంటే అందులో తెలుగు, ఆంధ్ర అనే పదాలు ఉండకూడదని ఆంక్షలు పెట్టారు. అలాంటి పరిస్థితులు ఎదుర్కొని ఇక్కడ తెలుగు భాషను ప్రజలు కాపాడుకున్నారు. కాలక్రమేణా ఉర్దూ తెలుగు సంస్కృతిలో భాషలో భాగమైంది. ఏ భాషనైనా తనలో ఇముడ్చుకోవడం తెలుగు భాష యొక్క ప్రత్యేకత. తెలుగు సాహిత్యం ఎంతో ఉత్కృష్టమైంది. 9వ శతాబ్దం నుంచి తెలుగు నేలలో పద్య కవిత విరసిల్లుతుంది. అప్పటి నుంచి 19వ శతాబ్దం వరకు పద్య సాహిత్యమే రాజ్యమేలింది. కవిత్రయంగా పేరొందిన మహాభారత రచయితలు నన్నయ్య, తిక్కన, ఎర్రన, శివకవులుగా పేరొందిన నన్నే, చోళుడు, పండిత రాజ్యుడు, పాలకురికి సోమనాథుడు, నానాకేక ధనుడుగా పేర్కొనబడినట్టుగా వేములవాడ భీమకవి, సంస్కృత మహాకావ్యాలకు భాష్యాలు రచించిన మల్లినాథ సూరి, మహాభాగవతం రచించిన బమ్మెర పోతన, శ్రీనాథుడు, అష్టదిగ్గజాలు, భాస్కర రామాయణం రాసిన ఉలక్కి భాస్కరుడు, రంగనాథ రామాయణం రాసిన గోన బుద్ధారెడ్డి, మొల్ల, ప్రబంధ కవులు, వేమన, సుమతి, దాశరథి వంటి శతక కవులు, అవధాన కవులు, భక్త రామదాసుగా పేరుగాంచిన యొక్క కంచర్ల గోపన్న, ఇలా ఎందరో మహాకవులు సుసంపన్నమైన తెలుగు సాహిత్యాన్ని సృజించారు. ఆ తర్వాత తెలుగు భాష పరిణామంలో సాహితీ సృజనలో ఎంతోమంది కీలక పాత్ర పోషించారు. ఎందరో మహానుభావులు భాషా పరిరక్షణకు, సామాజిక మార్పుకు తోడ్పడ్డారు. పద్య రచనే కాక వచన రచన కొత్త పొత్తలు తొక్కింది. ఇప్పుడే మనం ఆచార్య గోపి గారి యొక్క వచన కవిత్వాన్ని మనం అందరం కూడా విన్నాం. ఎంత సరళమైన భాషలో ఎంత ఆలోచన రేకెత్తిగా ఆయన చాలా చక్కగా చెప్పారు, మనం అందరం కూడా గమనించాం. అదే కాకుండా కందుకూరి వీరేశలింగం పొత్తులు, గురజాడు అప్పారావు, త్రిపురనేని రామస్వామి చౌదరి, స్వాతంత్ర స్ఫూర్తుల చిత్రానికి చిరకమర్తి లక్ష్మీ నరసింహం, ఉన్నవ లక్ష్మీనారాయణ, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, కాలువయ్య నారాయణరావు గారు, కోదాడి నారాయణరావు, సురవరం ప్రతాప్ రెడ్డి, దినపత్రికల్లో బాడపాటి హనుమంతరావు, నారద వెంకటేశ్వరరావు, తిరుపతి వెంకటేశ్వర కవులు, గొప్ప కొప్పరమ కవులు, వద్దిరాజు సోదరులు, త్యాగయ్య, అన్నమయ్య, దరిగొండ ఎంగబాంబ, పుట్టపర్తి నారాయణాచార్యులు, దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య, కట్టమంచి రామలింగారెడ్డి, యమలాపురం కేశవరావు, అలాగే పావులపర్తి సదాశివరావు, దేవులపల్లి రామానుజరావు, సదాశివ, శ్రీకృష్ణదేవరాయాత్ర నిలయ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కొమర్రాజు లక్ష్మణరావు, ఇలా ఎందరో మహానుభావులు తెలుగు నేల అన్ని ప్రాంతాల్లో మన సాంస్కృతిక పునరుజ్జీవనానికి కారకులయ్యారు. ఇవాళ ప్రపంచ తెలుగు మహాసభలు మనం జరుపుకుంటున్నాం. అందుకని ఈ మహానుభావులు ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ శతాబ్దం వాళ్ళైనా, ఏ కాలం నాటి వాళ్ళైనా, వాళ్ళు మన ఇవాళ స్మరించుకోవడానికి కారణం వాళ్ళు తెలుగు సాహిత్యానికి, తెలుగు భాషకు చేసినట్టు సేవలు గుర్తుంచుకోవడం అవుతుందో అదే వారికి నిజమైన యొక్క నివాళి, మనకు మరింత స్ఫూర్తినిచ్చేటికి అవకాశం. కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ప్రముఖ చరిత్రకారుడు, సాహితీవేత్త సురవరం ప్రతాపరెడ్డి రాసిన ఆంధ్రుల చరిత్ర ఇప్పటికీ ప్రామాణిక గ్రంథం. ఆయన 354 మంది తెలంగాణ కవుల కవిత్వాన్ని స్వీకరించి ప్రచురించిన గోల్కొండ కవుల సంచిక ఈ ప్రాంతపు కవుల ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. తెలంగాణ నేలలో సాహిత్యానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణలో గడ్డిపూచ కూడా కృపాణం స్పందిస్తుంది. తెలంగాణలో గడ్డిపూచ కూడా కృపాణం స్పందిస్తుంది అని దాశరథి కృష్ణమాచార్య చెప్పిన వాక్యాలు తెలంగాణ సాహిత్యానికి వర్తిస్తాయి. దాశరథి కృష్ణమాచార్యులు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చిన్నగూడూరు గ్రామంలో పుట్టారు. ఆంధ్ర మహాసభలో క్రియాశీల పాత్రను పోషించారు. స్వాతంత్ర సమరంలో, నిజాం వ్యతిరేక పోరాటంలో తెలంగాణ రచయితలు, కవులు, ప్రతిభలు, తెగువలు చాటి చెప్పారు. తెలంగాణ చరిత్రలో గ్రంథాలయోద్యం ఒక మహత్వర ఘట్టమని భావించవచ్చు. తెలుగు భాష సాంస్కృతిక సారస్వత పునరుజ్జీవనానికి మార్గాన్ని సుగమం చేసేది గ్రంథాలయ ఉద్యమం. ఇక్కడ ప్రశ్నించే సాహిత్యం, ప్రతిఘటించే సాహిత్యం ప్రాణం పోసుకున్నది. ప్రశ్నించే సాహిత్యం, ప్రతిఘటించే సాహిత్యం, ఈ రెండు కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రాణం పోసుకున్నాయి. మహాభాగవతాన్ని అల్ల కర్ణాట కరాటక హీచకులకు అమ్మ విశుద్ధిగా నమ్మ భారతి అన్న బొమ్మెర పోతంలో ఎంత తెగువ ఉన్నదో, అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అన్న కాలోజీ నారాయణరావు రావులో అంత తెగువ ఉన్నదని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. నిజాం గుండెల్లో కుంపటి గోలకొండ ఈ పత్రిక ద్వారా ప్రజల్ని మేల్కొలిపిన వైశాలికుడు సురవరం ప్రతాపరెడ్డి 1947 గోల్కొండ దినపత్రికగా మారింది. ఈ పత్రిక సాహిత్య సేవ నిర్మాణమైంది. మరొక సాహితీవేత్త దేవులపల్లి రామాంజనరావు గారు సురవరం ప్రతాపరెడ్డితో కలిసి గోల్కొండ పత్రికకు 22 ఉప సంపాదకత్వం వహించారు. బొత్తిరాజు సోదరులు తెలుగు దేవులపల్లి రామాజావు శోభపత్రిక తీసుకొచ్చారు. మాడభూషి శ్రీనివాచార్య తీసుకొచ్చిన జనధర్మ పత్రిక కూడా వరంగల్లో ప్రాచుర్యం చెందింది. ఒట్టికోట ఆళ్వారు స్వామి తెలంగాణ ప్రజా సాహిత్యానికి ఊపిరి పోశారు. ప్రజల మనిషి పేరిట నవలలో తెలుగు రాజకీయ నవలలకు శ్రీకారం చుట్టారు. భాష సాహిత్యాల దగ్గర నుంచి పౌర హక్కుల దాకా ఒట్టికోట అన్ని ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు. నిజాం పాలనకు ఎదురుండి జైలు పాలైతే అక్కడ ఖాళీగా ఉండకుండా జైలు లోపల అనుభవాలను తెలుగులో సాహిత్యానికి అందించారు. పూర్తి కాని నవల గంగులో సమకాలీన రాజకీయ వ్యవస్థను అప్పుడే రూపుదిద్దుకుంటున్న సైద్ధాంతిక వరవడను కూడా ప్రజలకు ఆయన అందించారు. 1914లోని స్త్రీ విద్య గురించి తెలంగాణ స్త్రీలు తామే ప్రచురించుకునే వారిని తెలిసి ఒళ్ళు పులకరిస్తుంది. 1914లో హత్య చేసుకోవడం అంతర్లీనంగా ఈ గడ్డ మీద ఉన్న ఈ అస్తిత్వ ప్రకటనలే జాతిని నిలుపుతూ వస్తున్నాయనడానికి ఇదే సంకేతం. గోల్కొండ కవుల సచ్చికలో సోమరాజు ఇందుమతిదేవి, కథారచయిత్రి నందగిరి ఇందిరాదేవి, హితబోధనకి రాసిన జానకీభాయి, ఇల్లేందర సరస్వతీదేవి, నేమాని రత్నాకరాంబ తొలిసరవ స్త్రీ రచయితలుగా ఒక అపూర్వ సాహితీ కాలంలో చరిత్రకెక్కారు. ఎందరో ప్రజా కళాకారులు, రచయితలు, గాయకులు సాహిత్యాన్ని స్వసంపన్నం చేశారు. తెలంగాణ కళలు వాటికవే సాటి. వీధి భాగవతం, చిందు భాగవతం, గంగిరెద్దులాట, ఒగ్గు కథ, విచ్చుకుంట్ర, కోరాటాలు, బుడగజంగాలు, శారదకాండ్రు, బహురూపుల వారు, పిట్టల ద్వర, బుర్రకథలు ఇక్కడ సాంప్రదాయాలు సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఇక్కడ జరిగే బతుకమ్మ, బోనాల పండుగలు, సమ్మక్క సారమ్మ జాతర, వీర పండుగ ప్రాంతీయ విశిష్టతను సాటి చెప్తాయి కూడా. పేర్ల పండగ పరమత సహిష్ణుతకు అందరూ కలిసి ఉండేదానికి హిందువులు ముస్లింలు అందరూ కూడా కలిసికట్టుగా మరి దర్గాలకు వెళ్ళి ఆ పేర్లతో మరి ఊరేగింపు చేసేట పండగ. ఆ ప్రాశస్త్యం కూడా దానికి ఉంది. తెలంగాణ నెలలో పుట్టిన అనేక మంది బహుముఖ ప్రజావాసాలు ఒక్క ఉదాహరణలో చెప్పాలంటే ఢిల్లీలో తెలుగువాడి సత్తా చాటి చెప్పిన తొలి ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహరావు. ఇక్కడ వారే ఆయన బహుభాషావేత్త, రాజనీతిజ్ఞుడు, ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టి దేశానికి దశ దిశను చాటి చెప్పిన మహాయోధుడు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ రచించిన 1000 పడగలను హిందీలో సహస్ర ఫండ్ పేరిట అనువదించిన సాహితీవేత్త శ్రీ పివి నరసింహరావు గారు. లోపల మనిషి పేరిట తన రాజకీయ అనుభవాలను నవలీకరించిన గొప్ప రచయిత శ్రీ నరసింహరావు గారు తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించారు. శ్రీ పివి సదాశివరావు నేతృత్వంలో వరంగల్ నుంచి కాకతీయ పత్రిక వెలువడేది. ఆయన పత్రికలో జయ అనే మార్పులతో వ్యాసాలు రాసేవారు. పివిని తెలుగు వారందరూ అక్కడ చూసుకున్నారు. అద్భుతమైన నాయకుడిగా కళ్ళ కట్టుకున్నారు. బహుభాషా కోవిదుడిగా ఆయన దేశం గుర్తించింది. ఇవాళ ప్రపంచ తెలుగు మహాసభ నిర్వహిస్తున్న తూరు చూస్తే పివి నరసింహరావు గారు ఎక్కడున్నా ఎంతో తృప్తి చెందుతారు చెప్పని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కేంద్ర సాహితీ అకాడమీ పురస్కార గ్రహీత, రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ కవి పద్మభూషణ్ శ్రీ నారాయణ రెడ్డి గారు తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం. సినారే శ్రీ నారాయణ రెడ్డి సినారే అంటే ఆయనే నిజంగా తెలుగులో రారాజు తెలుగు సాహిత్యానికి అని చెప్పని నేను స్వయంగా చూశాను కాబట్టి, విన్నాను కాబట్టి, ఆలకించాను కాబట్టి. ఆ భాష, ఆ టీవీ, ఆ కట్టు, ఆ బొట్టు, ఆ మాట, ఆ పద్ధతి, ఆ ఛందస్సు అవన్నీ కూడా నిజంగా అద్భుతం. అలాంటి వ్యక్తితో సాన్నిహిత్యం కలగడం నా యొక్క సౌభాగ్యంగా నేను భావిస్తున్నాను. మిత్రులారా, వారు మనందరికీ తెలుగువారు కావడం మనకు గర్వకారణం. కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామంలో హనుమాజీపేటలో రైతు కుటుంబంలో జన్మించిన శ్రీ సినారే ప్రముఖ కవిగా అయినప్పటికీ ఆయన పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శ గ్రంథాలు, అనువాదాలతో పాటు వేలాది సినిమా పాటలు రచించి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయారు శ్రీ శ్రీనారాయణ రెడ్డి గారు. గజల్, తెలుగులో గజల్ తీసుకొచ్చారు ఆయన మొట్టమొదటగా. ఆయన పద్యం చదివినా, గద్యం చదివినా ప్రసంగించిన తెలుగు భాష పరవళ్ళు తొక్కుతున్నట్టు ఉంటుంది. తెలుగువాడి సత్తా ఆయన తన పద్యంలో చాటి చెప్పారు. శాతవాహనుల వంశాన పుట్టినవాడు, కాకతీయుల పోతుగడ్డ పెట్టినవాడు, పదిలోనే కాదు ఢిల్లీలో సైతము పెద్ద గద్దెను నేడు పేరు పెట్టినవాడు, ఎవడయ్యా ఎవడు వాడు, ఇంకెవడయ్యా తెలుగువాడు, పంచకండులలో ప్రపంచాన మొనగాడు, కండువాలేనిదే గడప దాటనేవాడు, పంచభాక్షాలు తన కంచాన వడ్డించి గోంగూర కోసమై గుటకరేసేవాడు, ఎవడయ్యా ఎవడు వాడు, ఇంకెవడయ్యా మన తెలుగువాడు, నేల నల్దశల డేరాలు చాటినవాడు, అన్నీ అన్ని మూసల అట్టే వదిలినవాడు, ఏ దేశమెగినా ఎందు కాలడినా ఆవకాయ వియోగ మసలే సైపనివాడు, ఎవడయ్యా ఎవడు వాడు, ఇంకెవడయ్యా మన తెలుగువాడు. మంచి మంచి మనసుదురైన మారిచ్చేవాడు, బాయి బాయి అన్న చేయి కలిపేవాడు, తిక్క రేగిందంటే డొక్క చీల్చేవాడు, చిక్కులు ఎరగనివాడు, చిత్తాన పసివాడు, ఎవడయ్యా ఎవడు వాడు, ఇంకెవడయ్యా తెలుగువాడు అని నారాయణరెడ్డి గారు రాశారు. ఎంత హృదయంగా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇవాళ భారతదేశంలో హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగు అయినప్పటికీ కాలక్రమేణా తెలుగు చదివే వారి యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉంది. తెలుగు భాషా సాహిత్యాలపై తెలుగు వారికి ఆసక్తి తగ్గిపోతూ ఉంది. ముఖ్యంగా దీని ప్రభావం మన సంస్కృతి, మన ఆచార వ్యవహారాల పట్ల పడుతుంది. భాష భావనం ఈ రెండు కూడా కలిసి ముందుకు వెళ్తాయి. మన భాషా సంస్కృతి బలహీనమవుతాయని చెప్పడానికన్నా ఇతర భాషా సంస్కృతి ప్రభావం పెరిగిపోతుందని చెప్పవచ్చు. తెలుగుదేద అన్న దేశంకు తెలుగేను, తెలుగు రేడను నేను తెలుగుకొండ ఎల్లవాడు, వెనుక ఎరుగవే మాసాడి దేశ భాషలందు తెలుగు తెస్తా అని అన్నాడు తెలుగు సాహిత్యాన్ని పెంచి పోషించిన శ్రీకృష్ణదేవరాయలు. కానీ దేశ భాషలందు తెలుగు లెస్సు అనే పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. ఇది మనకు సిగ్గుచేటు. కనుక తెలుగువారు మేల్కొని మన భాష, మన సాహిత్యం, మన సంగీతం, మన సంస్కృతి పరిరక్షణకు సమిష్టిగా కృషి చేయకపోతే అమూల్యమైన తెలుగు భాష క్షీణించే దశ మరింత విస్తృతమవుతుంది. ఒక భాష ప్రాధాన్యత తగ్గితే దాని చుట్టూ ఉన్న వేలాది సంవత్సరాల యొక్క చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు క్రమంగా తెరమరుగు అవుతాయి. వేళ్లకు చెదురు పట్టిందంటే మహావృక్షమైనా కూలిపోక తప్పదు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే మనం జాగ్రత్త వహించాలి. నేను తరచుగా ఎందుకు చంద్రశేఖరరావు గారి గురించి చెప్తున్నానంటే ఆయన ఒక అపూర్వమైన పవిత్రమైన ప్రక్రియకు తెలంగాణలో శ్రీకారం చుట్టారు. చొరవ తీసుకున్నాడు. ఇంతకుముందు కూడా దాని పని చర్చ జరిగింది. అందుకే నేను ఎందుకంటే మంచి పని చేసిన వాళ్ళని ప్రశంసించడం మన భారతీయ సంస్కృతి. మిగతా వాళ్ళకి అది ప్రోత్సాహం కలిగిస్తుంది. నేను ఇప్పుడే వారితో మాట్లాడటం కూడా చెప్తున్నాను. నేను మనసులో మాట చెప్తున్నాను, చాలా బాధతో చెప్తున్నాను. మన తర్వాత తెలుగు ఉంటుందా? మన పిల్లలు తెలుగులో మాట్లాడగలుగుతారా? కొద్ది రోజులు పోయిన తర్వాత ఈ వ్యామోహం పరవ్యామోహం మనకి ఇది వచ్చింది. ఈ ఇంగ్లీష్ వాడు పోతూ పోతూ దేశాన్ని దోచుకుపోవడమే కాకుండా మన మనసును కూడా, మెదడును కూడా కొంత దోచుకొని వెళ్ళిపోయారు. మన యొక్క ఆలోచనలు అన్నీ దాని వ్యామోహం, పాశ్చాత్య వ్యామోహం పండించారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, కానీ మనకేమైంది? మన అందరి యొక్క ఆలోచనకి ఏమైంది? మనం ఒక్కసారి కానీ భాష మన తర్వాత తరం చదువుకోకపోతే అందరూ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వైపు పెడుతున్నారు. నేను ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు. ఇంగ్లీష్ నేర్చుకోండి, చదువుకోండి, తప్పు లేదు. హిందీ నేర్చుకోండి, చదువుకోండి, తప్పు లేదు. ఉర్దూ నేర్చుకోండి, చదువుకోండి, తప్పు లేదు. కానీ అసలు భాష అమ్మ భాషను మర్చిపోవద్దు, తెలుగు భాషను మర్చిపోవద్దని నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. మాతృభాషను మృత భాష కానియకూడదు. మనసులో ఎంతో ఆవేదనతో చెప్తున్నాను నేను. నాకు ఇప్పుడు 68 వయసు. నాకు ఈ వయసులో అనిపిస్తుంది రాబోయే తరం మన మన మనవాళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళ హయాం ఏం కాబోతుంది? కేవలం తెలుగుకే కాదు, డబ్బు మొత్తం దేశానికంతా కూడా. మాతృభాషలో బోధన జరిగితే, మాతృభాషకు పరిపాలనలో ప్రాధాన్యత ఇస్తే మాతృభాషలు నిలబడతాయి, సంస్కృతి నిలబడుతుంది, సభ్యత నిలబడుతుంది. మాతృభాషను మనం మర్చిపోతే మన అస్తిత్వమే ప్రశ్నార్థకంగా తయారవుతుంది. మన రూపురేఖలు మారిపోతాయి, మన ఆలోచనలు మారిపోతాయి, మన పరంపరలు మారిపోతాయి, మన సాంప్రదాయాలు మారిపోతాయి, మన విలువలు మారిపోతాయి, మన కట్టు, మన కొట్టు, మన ఆట, మన మాట, మన పాట, మన యాట, మన భాష, మన దోస, ఇవన్నీ కూడా మనం మర్చిపోతాం. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఒక జాతి యొక్క మురికికి ఆ జాతి యొక్క భాషలు అయితేనే ఆ భాషను మనం గౌరవించుకోవాలి. ఈ భాషల్లో మాట్లాడుతూ ఉంటే మాధుర్యం, మాట్లాడుతున్నప్పుడు మీరు అందరి దాకా చూశారు చంద్రశేఖర గారు మాట్లాడుతూ లేదా మిగతా వాళ్ళు మాట్లాడమని గమనిస్తున్నాం. ఆ సంతోషం అది చెప్పనలేదు. కానీ అమ్మ భాష, అమ్మ భాషతో మాట్లాడుతుంటే అమ్మ దగ్గర చేతిగా ఉంటుంది. అందుకని మన అందరం కూడా కంకణ బద్దులు కావాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నట్టు ఈ చర్య అవుతుందో, ఇది ఒక ప్రారంభం మాత్రమే. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లవలసింది. పరిపాలనా పరంగా తెలుగు భాషను తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఉంది. తెలుగులోనే ఆ తర్వాత రెండో భాష, మూడో భాష ఏదైనా నాకు ఇబ్బందులు లేదు. చేస్తే వస్తుంది తెలుగు, అవసరం అనిపిస్తే వస్తుంది. ఇందాక నరసింహం గారు తెలుగులో మాట్లాడలా గవర్నర్గా ఉండి? ఎందుకు తెలుగు రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నాడు, తెలుగు వాళ్ళతో మాడు. అందుకని అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ చేసే ఉద్యోగం చేసేవాళ్ళకి ఇక్కడ అవకాశాల కోసం వచ్చేవాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా నిబంధన పెట్టాలా, తెలుగు నేర్చుకోవాలి, తెలుగు తెలిసి ఉండాలి, లేకపోతే నేర్చుకోవాలి అనే పద్ధతి వస్తేనే మనం మన భాషను మనం బతికించుకోగలము. భాషలో గొప్పతనం ఉంది, కానీ ప్రభుత్వం కానీ ప్రాపకం చేయకపోతే, ప్రోత్సాహం ఇవ్వకపోతే అన్ని బడులు కాన్వెంట్గా మారిపోతున్నాయి. మొన్న ఎవరో ఒక ఆయన సార్, నాయుడు గారు మీరు పెద్దవాళ్ళు, మీరు మాట్లాడుతుంటే మేము ఆటో చెప్పలేము, కానీ ఇంగ్లీషు మీడియంలో చదువుకోకపోతే ఏం సార్ పైకి పోయేది ఎట్ సార్ అన్నాడు. ఏ పైకి అడిగారు, పైకి సార్ అన్నాడు. నాకన్నా పైకి పోవాలి ఉందా నీకన్నా, పల్లెటూరులో పుట్టాను నేను, ఈది బడిలో చదువుకున్నాను నేను, నేల మీద రాయించేవాడు మాస్టర్ ప్రభవ విభవ ప్రజోత్పత్తి అంగీరస శ్రీముఖాలి నక్షత్రాల గురించి, సంవత్సరాల గురించి 3 కిలోమీటర్లు నడిచాను బడికి వెళ్ళాను. కాన్వెంట్ చదువుకోరా, కానీ ఈ దేశంలో ఆ పైనుండే ఆ 2 తప్పితే మిగతా అన్ని పదవులు నాకు దక్కాయి కదా, అన్ని దక్కాయి కదా, వారసత్వం లేదు కదా. అందువల్ల చంద్రశేఖరరావు గారు కూడా ఏం కాన్వెంట్ చదువుకోవాలి ఎప్పుడు చెప్పాడు, ఎవరి సంగతి కూడా చెప్పేశాడు. ఏమన్నా చంద్రబాబు నాయుడు అడిగారు, బాబు నువ్వు ఏమన్నా నేను కూడా చదువు నేను కాన్వెంట్ పోవాలన్నాను. తమిళనాడు ముఖ్యమంత్రిని అడిగారు, నేను కూడా అదే సార్ మామూలు చదువుకున్నాను. అందువల్ల ఇంగ్లీషు కాన్వెంట్లోనే చదువుకుంటే ఆడదాకపోతామని అనుకోవద్దు, దయచేసి ముందు తెలుగు భాషలో ప్రావీణ్యం సాధించండి, ఇంట్లో తెలుగు మాట్లాడండి, ఇంట్లో వీధిలో బడిలో గుడిలో తెలుగులో మాట్లాడండి. రాని వాళ్ళు ఉన్నారు వేరే వాళ్ళు, వాళ్ళతో వాళ్ళ భాష మాట్లాడు తప్పులేదు. మహిళలు కూడా నేర్చుకోవాలి, ఎన్ని భాషలు కావాలంటే నేర్చుకోవాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, నేను వాళ్ళు ఇంకా బాగా అర్థం కావడం కోసం, నేను ఈ మధ్య దేశ రాజకీయాల్లో రాజధానిలో ఉన్నప్పుడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఈ మధ్యకాలంలో అంతకుముందు కూడా దేశ విదేశాల నుంచి రాయబారులు వచ్చేవాళ్ళు, ప్రపంచ అధినేతలు వచ్చేవాళ్ళు, రష్యన్ అధ్యక్షుడు పుటిన్ వచ్చారు, ఫ్రెంచ్ అధ్యక్షుడు వచ్చారు, చైనా అధ్యక్షుడు వచ్చారు, అలాగే బెలారస్ అని చిన్న దేశ అధ్యక్షుడు వచ్చారు, జర్మనీ అధ్యక్షురాలు వచ్చారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ భాషలోనే మాట్లాడుతున్నారు, పక్కన ఒక దుబాషి తర్జుమా చేసి చెప్తున్నారు. నేను విదేశాంగ మంత్రిత్వ శాఖ వాళ్ళని అడిగాను, వీళ్ళెవరికి ఇంగ్లీష్ రాదా అని, చాలామంది ముందుసారి అన్నారు. మరి ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడరా అంటే, వాళ్ళు వచ్చినా వాళ్ళు మాతృభాషలో మాట్లాడతారు సార్, వాళ్ళ భాష పట్ల వాళ్ళ అభిమానం వాళ్ళు. మనకి మాత్రమే జబ్బు, పోతా పోతా వాళ్ళు తగ్గించిపోయారు, వచ్చి దాన్ని ఇంగ్లీష్లో నాలుగు ఒక్కరు మాట్లాడి ఇంగ్లీష్లో మాట్లాడారు. నేనేమంటున్నానంటే, ముందు మాతృభాషను మనం అధ్యయనం చేయాలి, దాంట్లో ఉండి అమృతం, అక్క అన్న చెల్లే బావమరుదు మరదలు అంటే తెలుగులో ఎంత సంతోషం కూడా చెప్పండి. నువ్వు బ్రదర్ ఇల్లా, ఆ ఇల్లా, ఈ ఇల్లా అని చెప్పుంటుంది. నేను వేరే భాషలో ఏమేం చేయడం లే, నేను ఇందాక చంద్రశేఖర గారు చెప్పాను, నేను తడవ తడవ కావాలని చెప్తున్నా, అందరికి ఉపరాష్ట్రపతి అయినప్పుడు కూడా చెప్తున్నాను. ఏమనంటే, భాషలో మనం మన తల్లిని అమ్మా అంటే ఆ మాధుర్యం చెప్పగలిగాలి, మమ్మీ అంటే కూర్చులో నుంచి వస్తుంది కదా, రాత్రికి వెళ్ళి ఒకసారి కావాలంటే అందరూ కూడా ప్రయత్నం చేయండి. అమ్మా తెలుగులో, అమ్మీ ఉర్దూలో, అక్కడి నుంచి మమ్మీ ఇక్కడి నుంచి వస్తుంది. మీరు కనీసం సరదా కోసమో లేకపోతే ఇంకెవరిని ఏకశక్యం చేయడం కోసమో, ఎగతాళి చేయడం కోసమో, తురకం చేయడం కోసమో చెప్పడం లే, మన భాషలో మనం మాట్లాడితే ఉండే మాధుర్యం అవుతుందో అది చెప్పనది కానీ. కొంతమందికి ఇప్పటికే ఎక్కువ ఉంది, ఎందుకంటే విదేశ పరిపాలన ప్రభావం అన్న వాళ్ళకి అంత సులభంగా అర్థం కాదు. నేను వాళ్ళు ఏమంటున్నా అంటే, నువ్వు మాతృభాష ఎలాంటిదయ్యా అర్థమయ్యేట్టుగా చెప్పకూడదు, ఆయన వాళ్ళకి అర్థమయ్యేది చెప్పాను నేను, మాతృభాష నీ కళ్ళ లాంటిది, అమ్మ భాష కళ్ళ లాంటిది, పరాయి భాష కళ్ళ లాంటిది. నీకు కళ్ళుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి, నీ కళ్ళేలు ఎవరు పడింది నలద్దాలు పనిచేస్తాయి, ఏం కనపడదు, ఉండే ఫ్యాషన్ కోసం అద్దాలు పెట్టు, అంత ముఖ్యమైనది. అందుకని నీ భాష నీకు వస్తే నువ్వు ఏ భాషలోనైనా ప్రావీణ్యం సంపాదించగలవు. తన భాష తనకు వచ్చు కాబట్టి, జనం భాష తెలుసు కాబట్టి చంద్రశేఖరరావు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజల యొక్క ఆశ ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని, ప్రజల యొక్క కోరికను గుర్తించి తన ముఖ్యమంత్రిగా ఉండగానే తెలుగు భాషకు మరి ఈ ప్రాచుర్యాన్ని కల్పిస్తున్నారు. అదేవిధంగా తెలుగు భాష పండితులను కూడా మనం ప్రోత్సహించాలి. చెప్పేవాడు ఉండాలి కదా, నేర్చుకుందామని ఉన్నా నీకు చెప్పేవాడు ఉండాలి కదా. అమ్మా నాయన కూడా రాకపోయా భాష సరిగ్గా, అందుకని భాషా పండితుల యొక్క సమస్యలు కూడా ఆయన పరిష్కరిస్తాను. చాలా సంతోషం. ఆ రెండవ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే దారి ఆ రాష్ట్రం కూడా పోవాలని కోరుతా ఉన్నాను. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి కూడా తెలుగు పాఠశాలలు నడుపుకునేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో మనం మాట్లాడి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. మాట్లాడి అక్కడ తెలుగు పాఠశాల కూడా నడుపుకునేందుకు అవకాశాలు అక్కడ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ ప్రదేశం యొక్క భాష కూడా నేర్చుకోవాలి తప్పనిసరి అవసరం. కానీ దానితో పాటు మన భాషను మనం కాపాడుకోవడం కోసం, మన పిల్లలు మనం చదివించుకోవడం కోసం తెలుగు పాఠశాలను కూడా మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ సందర్భంగా ముందుగా తెలుగు కుటుంబాలన్నీ తెలుగును తమ ఇంట వంట అలవర్చుకోవాలి, తెలుగు సాంప్రదాయాలు కాపాడుకోవాలి, తమ పిల్లలను తెలుగు సంస్కృతిలో భాగం చేయాలి, తెలుగు కళలు సాహిత్యము ప్రాముఖ్యత వారికి తెలపాలి. ఏ పనైనా అందరం కలిసికట్టుగా చేయకపోతే దాన్ని సాధించలేము. ప్రజలు ప్రభుత్వం పత్రికలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు ప్రభుత్వము పత్రికలు ఈ మూడు కలిసి పనిచేస్తేనే ప్రసార సాధనాలు కూడా పనిచేస్తేనే మన యొక్క లక్ష్యాన్ని మనం నెరవేర్చుకోగలం. విదేశాలకు వెళ్ళిన తర్వాత తెలుగు భాష సంస్కృతంపై మక్కువ పెరుగుతుంది. అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ తెలుగు వాళ్ళందరూ తెలుగులో మాడుకుంటారు, ఇంగ్లాండ్కి పోయినా తెలుగులో మాడుకుంటారు, తెలుగు వేషధారణ చేస్తారు. నేను ఆ మధ్య వెళ్ళాను ఇంగ్లాండ్లో కూడా తెలుగు తెలంగాణ జాగ్రత్త అనే పేరుతో వాళ్ళకి సమావేశం పెట్టండి. వాళ్ళు మన పద్ధతి మన కట్టు మన బొట్టు మన పద్ధతి అంతా పాటిస్తున్నారు. మనకే వాళ్ళ పోతా పోతా అంటిచిపోయారు కదా అంటు వ్యాధి, అది మనకు అంటుకోరు. దాన్ని అంటి వ్యాధిని ఇంటి వ్యాధి కాకుండా తొందరగా బయటకు పంపిస్తే అంత మంచిదని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఈ వీటి విలువ మనం తెలియజేయాలి. తెలుగు భాష పట్ల మమకారం అంకితభావం లేకపోతే తెలుగు భాషను మనం ప్రాణప్రదంగా భావించకపోతే సాధ్యం కాదు. తెలుగు సాహితీవేత్తలు భాషాభిమానులు కళాకారులు చేసిన త్యాగాలను మనం వృధా కానివరాలు. వారిని మనం మననం చేసుకోవాలి, మార్గదర్శకులుగా ఎంచుకోవాలి. భాషా పర్యటనకు పత్రికలతో పాటు సినిమా టెలివిజన్ రంగాలకు కూడా ప్రముఖ ప్రాధాన్యత ఉంది. భాషా భావనలు మరింతగా అవి వ్యక్తపరుస్తాయి. అందుకే నేను ఎప్పుడు సినిమా వారిని కూడా కోరుతూ ఉంటాను, దయచేసి మీరు కూడా మంచి తెలుగును ప్రోత్సహించండి. బ్రిటిష్ వారు ప్రభుత్వ పాలనలో ఇంగ్లీష్ భాషకు ఉద్యోగానికి ముడిపెట్టారు, అందుకే ఇంగ్లీష్ వ్యామోహం వచ్చింది. మన చదువును ఉద్యోగాలు మాతృభాషతో అనుసంధానం చేయాలి. ఆ దిశలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కదలాలి. ఈరోజు తెలుగు ముఖ్యమంత్రులు శ్రీ చంద్రశేఖరరావు గారు, శ్రీ చంద్రబాబు నాయుడు ఈ విషయంలో తీసుకున్న చొరవ అభినందనీయం. ముఖ్యంగా చంద్రశేఖరరావు గారు ముందు మొదలుపెట్టారు. ఆ తర్వాత రాబోయే రోజుల్లో మరింత చొరవ చూపి తమ కర్తవ్యాలు నిర్వహిస్తారు. చరిత్రలో నిందాక చంద్రశేఖరరావు గారు చెప్పాను, చరిత్రలో నిలిచిపోతావయ్యా నువ్వు తప్పనిసరిగా చెప్పాను. రాజకీయ విభేదాలతో సిద్ధాంతాలు వేరు కావచ్చు, కానీ భాష విషయంలో తీసుకున్నట్టు ఒక్క చర్య అవుతుందో అది చరిత్రలో తప్పనిసరిగా నిలిచిపోతుంది. ఒక మలుపు తిరగాలి, ఒక మలుపు తిరగాలి. మనందరం తిరిగి మన మూలాలకు వెళ్ళాలి, మన మూలాలను మనం పరిశోధించుకోవాలి, వాటిని మనం అనుసంధించుకోవాలి. తద్వారా మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. మన జీవన విధానంలో ఆయు పట్టు లాంటిది మన మాతృభాష. ఒకప్పుడు మనం పద్యం గద్యం జగద్ విజితం దాన్ని మరలా దశ దిశలో వ్యాప్తం చేయాలి. తెలుగు మహాసభలో ఒక సాహితీ పండుగ. మన ఆట మన పాట మన భాష మన యాస మన కోస మన సాంప్రదాయాలు మన పిండి వంటకాలు వీటన్నింటిని పునరుజ్జీవం చేయాలి. తెలుగు నేలైన తెలంగాణలో ఆంధ్రలో వికసించిన తెలుగు సాహిత్యం ఘనతను గర్వంగా చాటుకోవాలి. మన తరానికి మన పాదతరం అందించిన భాష నుడికారాలు సాహిత్య సౌరభాలు మనం మన పిల్లలకు అందించాలి. విభిన్న భాషల హారమైన భారత్లో తెలుగుకున్న ప్రత్యేకత నిబెడదాం. వివిధ ప్రాంతాల్లో ఎందరో మహానుభావులు మనకు అందించిన మాండలికాలు సౌరభాలు మళ్లీ పరమనించేలా చేయాలి. ఆధునిక అవసరాలకు అనుగుణంగా తెలుగు భాషను మనం పద్ధతులు అనువయించుకోవాలి. ఒక మహా నిఘంటువును కూడా మనం ఇప్పటి వరకు రూపొందించుకోకపోవడం చాలా బాధాకరం అని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ప్రభుత్వాలు ఆ దిశలో సాహితీవేత్తలు ఆ దిశలో మరి సర్వోపాధి ఇప్పుడు కోరుతున్నా. భాష మనుగడకు వాడుకే జీవకర. అన్ని భాషల్లాగే తెలుగుకి వివిధ స్థాయి ప్రయోజనాలు ఉన్నాయి. నవతరం బడి పిల్లలు ఉత్సాహం ఉప్పొంగే యువతరం భావితరాలు తీర్చిదిద్దే తల్లిదండ్రులు భాషా పునాదులకు పాదులు కట్టాల్సిన ఉపాధ్యాయులు దాన్ని పెంచి పోషించాల్సిన విద్యా సంస్థలు భాషా పరిరక్షణపై శ్రద్ధ పెంచాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు వ్యూహ నిర్మాణాత్మక చర్యల ద్వారా భాషలను మనకిచ్చే మన నుంచి మనం ఇచ్చే కాపాడే వృద్ధిపరిచే చర్యలు మనందరం చేపట్టాలి. ప్రభుత్వ పరంగా తెలుగు భాషను పాలనా భాషగా బోధనా భాషగా అమలు చేస్తే తెలుగు మరింతగా అభివృద్ధి చెందుతుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలలో జూనియర్ కళాశాలలో తెలుగు తప్పనిసరిగా బోధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఏముందో దీన్ని మన అందరం కూడా సాగించాల్సిన అవసరం ఎంతో ఉందని సందర్భంగా మేము అందరికీ మనం చేస్తున్నాం. ఇంటర్నెట్లో విరివిగా తెలుగును వినియోగించాలి. కంప్యూటర్లో తెలుగు టైపింగ్ ఎన్నో రేట్లు పెరగాల. తెలుగు మీడియం విద్యార్థులకు తెలుగు సాంకేతిక విప్లవం అందుబాటులో రావాలి. తెలుగు భాషలో రచించిన ప్రాచీన ఆధునిక రచనలన్నీ వెబ్తో నిక్షిప్తం కావాలి. భాషకు యాసకు సంబంధించిన పదాలను చేర్చి సమగ్ర నిఘంటు మహానిఘంటువులను రూపొందించుకోవాలి. పరభాష మాతృభాష స్థానాన్ని ఆక్రమిస్తుంది. ప్రస్తుతం తక్కువ శాతంగా ఉన్నా రాను రాను పెరిగి మనం మాతృభాషలో కొత్త భాషలుగా అయ్యే ప్రమాదం ఉందని పెద్దలు హెచ్చరిస్తున్నారు. ఈ సంధికాలంలో సమాజ సంక్షోభంలో కూడిపోతుంది. తెలుగు మాధ్యమానికి ప్రోత్సాహం తప్పనిసరి. తెలుగు మాధ్యమంలో తెలియని వారికి కొంత శాతం ఉద్యోగాలు కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉద్యోగం కావాల్సిన వాళ్ళందరూ తప్పనిసరిగా తెలుగు నేర్చుకోవాలి. రాష్ట్రంలో దేశంలో అన్ని పరీక్షల్లో తెలుగు రాసే అవకాశాన్ని కల్పించాలి. నేను పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ వార్త కూడా మాట్లాడు. ఇప్పటికే అవకాశం ఉంది. అవకాశాన్ని రాబోయే రోజుల్లో మరింత మెరుగుపరిచే విధంగా కూడా చూస్తాను. నేను వ్యక్తిగతంగా కూడా ఆ విషయంలో శ్రద్ధ తీసుకుంటాను. మాతృభాషలో రాసే అవకాశం పిల్లలకు కల్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. తెలుగు వాళ్ళకు సంబంధించిన సకల వ్యవహారాలు తెలుగులోనే సాగాలి. అన్ని విశ్వవిద్యాలయాల వ్యవహారాలు తెలుగులోనే జరగాలి. తెలుగు తెలియని వారితో మాత్రమే ఆంగ్లంలో వ్యవహరించాలా లేకపోతే మరొక భాషలో మాట్లాడాలి. ప్రపంచంలో ఎవరైనా తెలుగు నేర్చుకోవడానికి ఆన్లైన్ శిక్షణ ప్రారంభించాలి. ప్రపంచ భాషగా గౌరవప్రదమైన స్థానం పొందేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులకు పిల్లలకు ఇంగ్లీష్ భాషపై ఉన్న కృత్రిమ గౌరవాన్ని వ్యామోహాన్ని తొలగించి మాతృభాషపై మమకారాన్ని పెంచి మన సహకారం అందించి దానికి ఒక ప్రాకారం ఉంచి అందరం కలిసి దాని ఆకారాన్ని మరింతగా శక్తివంతంగా తయారు చేసే ప్రయత్నం చేయాలని చెప్పిన సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. అందువల్ల మిత్రులారా, ఈ జాతీయ అంతర్జాతీయ భాషలను కూడా దశల వారీగా నేర్పించినప్పుడే మన పిల్లలు విశ్వ మానవులు కాగలరు. ముందు మన భాష మనం నేర్చుకోవాలి, తర్వాత తప్పనిసరిగా ఇతర భాషలు కూడా నేర్చుకోవాలి. తెలుగు భాషకు ప్రత్యేకించి తీరని సాంకేతిక ఇబ్బందులు ఏమీ లేవు. కేవలం మన భాష అంటే తేలిక భావం, నిర్లక్ష్యం, ఉదాసీనం తప్ప ఈ ప్రపంచ తెలుగు భాషల సందర్భంగానైనా మనందరం మన అమ్మ భాషకు పురోవంకితమై ఈ దిశగా కృషి చేయాలని చెప్పని మనందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను, ఆశిస్తూ ఉన్నాను. తెలుగు భాష సాంస్కృతిక వికాసాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు మరో అడుగు ముందుకు వేసి ప్రపంచ తెలుగు మహాసభను నిర్వహించడం చాలా గొప్ప నిర్ణయం. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరికీ స్ఫూర్తిదాయకమని నేను భావిస్తున్నాను. ఇలాంటి నిర్ణయం తీసుకొని ఇలాంటి చక్కని ఏర్పాట్లు చేసి ఈ ఆహ్లాదకర వాతావరణంలో ఈ సాయం సంధ్యా సమయంలో ఇంత చక్కని నృత్యంతో కార్యక్రమాన్ని ప్రారంభించి అందరినీ ఒక ఏదికపై చేర్చి మొత్తం తెలుగు ప్రజలందరినీ ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ రప్పించి మళ్ళీ తెలంగాణ నలుమూల నుంచి కూడా సామాన్య జనం కూడా వచ్చేట్టుగా ఏర్పాటు చేసిన యొక్క శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, శ్రీ తెలంగాణ ప్రభుత్వ అధికారులకు, సాహితీవేత్తలకు, మేధావులకు, భాషా ప్రియులకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక అభినందన అందజేస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. మనము ఇవాళ ఒక సుదినంగా భావించి తెలుగుని మన జీవితంలో ఆచరణలో తప్పనిసరిగా చేయాలి అనేటి యొక్క ప్రతిజ్ఞ మన మనసులోనే మన అందరం కూడా తీసుకోవాలని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తూ ఇప్పుడు మీరు పక్కన ఉంటే బాగుంటుంది. నాట రాడ మైక్ మైక్ ఉందా? స్వస్తి శ్రీ. అందరూ జాగ్రత్త చూడండి. స్వస్తి శ్రీ చాంద్రమానం ఏవలంబి నామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు కృష్ణపక్షం త్రయోదశి తిథి శుక్రవారం శుభముహూర్తాన ప్రపంచ తెలుగు మహాసభల సంరంభం ప్రారంభాన్ని బమ్మెర పోతన వేదిక నుంచి అధికారపూర్వకంగా ప్రకటిస్తూ ఉన్నాను. జై హింద్.